ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయాముదీరయే నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. జ్ఞానవినందస్య జనాంజనాశలాకయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామహం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీకృష్ణపదకమలం శ్రీగురన్వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణారఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణాలలితా శ్రీవిశాఖాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్తదేశతారిణే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతీనితి నామినే. శ్రీవార్షభానవీ దేవి దయితాయ కృపాబ్ధయే విశ్వసంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమః. మాధుర్యోజ్జల ప్రేమాడ్య శ్రీరూపానుగా భక్తిద శ్రీగౌరకరుణాశక్తి విగ్రహాయ నమోస్తుతే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగా విరుద్ధాప సిద్ధాంతద్వాంతహారిణే. నమో గౌరకిశోరాయ సాక్షాద్ వైరాగ్యమూర్తయే విప్రలంబార సాంబోధే పాదాంబుజాయతే నమః. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గావరాయతే గౌరావిర్భావభూమేస్త్వం నిర్దేష్టా సర్జన ప్రియః వైష్ణవసార్వభౌమః శ్రీ జగన్నాథాయతే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనేగోర్త్విషే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణాసింధౌ హీనబంధౌ జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. చైతాం సురతో స్పంగుర్ మామందమతేర్గతి మత్సర్వస్వాపదాంబోజౌ రాధామదనమోహనౌ దివ్యవృందారణ్యకల్పద్రుమాద శ్రీమద్రత్నాకారసింహాసనస్థౌ శ్రీమద్రాధా గోవిందదేవో ఇష్టానభిః సేవ్యమానో స్మరామి. శ్రీమాన్ రాసరసారంభీ వంశీవటాతటస్థితః హర్షం వేణో సునేర్గోపీర్ గోపీనాథ శ్రీయస్తునః. సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానోసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌరభక్తవృంద Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Sarva Shastrabdi Piyusha, Sarva Vedika Sattvala, Sarva Siddhanta Ratnadhya, Sarva Lokaika Drikprada, Sarva Bhagavata Prana, Srimad Bhagavata Prabho, Kalidvantodita Aditya, Sri Krishna Parivartita, Paramananda Patanya, Prema Varshaksharayate, Sarva Vanna Sarva Sevyaya, Sri Krishnaya Namostute, Madheka Bandho Mat Sangin, Madguru Man Mahadana, Man Nistaraka Mad Bhagya, Madana Mostute, Asadu Sadu Tadayan, Atini Chochataraka, Anamun Chakadachin Mam, Premnarit Kantayos Priha, Padu Yadiyo, Pratamad Vidiyo, Tritiyaturyo Katito Yaduru, Navistata Panchamayeva Shasto, Pujan Paramdaur Yugalam Tatanyo, Kantastu Rajan Namamo Yadiyo, Mukaravindam Dashamam Prafullam, Ekadaso Yeschalalata Pattam, Shiropi Yadvadashayeva Bhati, Namami Devam Karunanidhanam, Tamalavarnam Suhitavataram, Parasamsara Samudra Setum, Bhajamahe Bhagavata Swarupam, Vyasavacha, Iti Samprashna Samprashto, Vipranam Romaharshini, Pratipujya Vachastesham, Pravaktum Upachakrame, Suta Uvacha, Yam Pravajantamanapetamupeta Krityam, Dvaipayano Virahakatara Juhava, Putreti Tanmayataya Taravobhinedos, Tam Sarva Bhuta Rudayam Munimanathosmi, Yasvanu Bhavamakil Sutisaramekam, Adhyatma Deepamatitir Shitam Tamundhyam, Samsarinam Karunaya Purana Guhyam, Tam Vyasasunumupayam Gurum Muninam, Narayanam Namaskritya, Naram Chaiva Narottamam, Devim Sarasvatim Vyasam, Mudirayet, Nasnasadu Prashtoham, Bhavad Birloka Mangalam, Yatkritahas Nasam Prashto, Enatma Suprasidati, Savai Pumsan Paro, Dharmo, Yato Bhakti Radokshaje, Ahetukiya Pratihata, Yayatma Suprasidati, Vasudeve Bhagavati, Bhakti Yoga Prayojita, Janayatyasu Vairagyam, Jnanam Chayadahetukam, Dharma Sanastitaha Pumsam, Vishvakshena Kathasuyaha, Notpadayet Yadiratim, Shramayeva hi kevalam, dharmasya hi apavargasya, nartorthayo pakalpate, nartasya dharmaikantasya, kamala bhahispritaha, kamasya nendriya priti, labo jivetayavata, jivasya tattva jigyasa, narto yascheha karma bihi, Vadanti tattva vidas tattvam yajnanam advayam brahmeti paramatmeti bhagavaniti shabdyate tachat tattana munayo jnana vairagya taya pashyanti atmani chatmanam bhaktya shrutya grihitaya ata pumbir dvija shrestha Varnashrama vibhagasaha, sanushtitasya dharmasya, samsiddhirharitoshanam tasmadekena manasa bhagavan sattvatam patih shrotavyah kirtitavyascha deyah pujascha nityada yadanadhyasina yukta karma grante nibandhanam chindanti kovidastasya kona kuryat katharatim shushrusho shraddhadanasya vasudeva katharuchi syan mahatsevaya vipra punyatirtha nishevanat unvatam sakatha krishna punyashravana kirtanah yudantah stohya badrani vidunoti surutsatam nashtaprayesha badreshu nityam bhagavata sevaya bhagavati uttama shloke bhaktir bhavati naishtikin dharajastamo bhava kamalo bhadayaschaye chetaye tairanaviddham sitam sattve prasidati evam prasanna manaso bhagavat bhakti yogatah bhagavat tatta vijnanam mukta sangasya jayate vidyate hridaya grantes chidyante sarva samshayah kshiyante chasya karmani drishta eva atmanishvare ato vaikavayo nityam bhaktim paramayamuda vasudeve bhagavati kurvantyatma prasadanim sattvam rajastamaiti prakriter guneiste yuktaha paraha purusha ekaihasya datte sityadade harinche eti sanya shreyamsi tatra kalu sattvatano namsyu partivadaruno dumas tasmadagnistraimayah tamasastu rajastasmat sattvam yad brahma darshanam pejire munayotagre bhagavantamajokshajam sattvam visuddham shremaya tantante yenu taniha mumukshavo gorarupan hitva bhutatinatah narayana kalashanta bhajanti anasuyavata rajastamah prakritya samashila bhajanti vai pitrabhuta prajeshadin shriyeshwarya prajepsavaha vasudeva paraveda vasudeva paramata vasudeva paramgya vasudeva parakriyah vasudeva eva parantapah vasudeva paro dharmo vasudeva paragatihi saye vedam sasarjagre bhagavan atma mayaya sadasadrupaya chaso gunamayo guno vibhu yata vilasite shveshu guneshu gunavaniva anta pravishta abhati vijnanena vijambitah yata vahanito vanir darushvekse ekuyonishu naneva bhati vishvatma bhuteshu cha tatapuman asau gunamayer bhaver bhuta sukshmendriyatpavihi nirvishesh-nivrishto punte pureshu tadguran bhavayetye sattvena lokanvai lokabhavanah lilavatara nirato devatiryannaradishu. నిన్న రెండు శ్లోకాల గురించి చెప్పుకున్నాం. శృణ్వతాం స్వకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదంతస్థో యభద్రాణి విదునోతి సురుత్సతాం నష్టప్రాయే శభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఈ శ్లోకాల గురించి చెప్పుకుంటూ ఈ యొక్క భక్తి మార్గంలో 14 స్టెప్స్ ఉన్నాయి. ఆ 14 స్టెప్స్ ఏంటో చెప్పుకున్నాం. రూపగోస్వామి పాదుల వారు ఆయన 9 రాస్తే శ్రీల విశ్వనాథులు ఠాకూరు ఆయన ఆ 9 14 చేశాడు. ఎట్ట చేశాడు? రూపగోస్వామి పాదుల వారు ఆదో శ్రద్ధ అన్నారు. ఆదో శ్రద్ధ అంటే మొట్టమొదటి శ్రద్ధ ఉంటుందంట. అయినా ఆ శ్రద్ధ ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికోసం శ్రీ విశ్వనాథ ఠాకూర్ చెప్పారు. ఆ శ్రద్ధ మహత్ కృప మహత్ సేవ. మహత్ కృప అంటే పెద్ద గొప్పవాళ్ళు, వాళ్ళ కృప వలన మనం ఏం కలుగుతుందంటే వాళ్ళ సేవ దొరుకుతుంది. ఈ ప్రపంచంలో కృప అంటే ఏమిటి, భక్తుల యొక్క కృప అంటే ఏమిటంటే భక్తుల యొక్క సేవకి ఒక అవకాశం కలగటం, అది కృప అన్నారు. మనం ఏదో గురువుల దగ్గరికో వెళ్తూ ఉంటాం, కృపే కృప చేయండి, కృప చెప్పండి, కృప ఇవ్వండి, దయచేయండి అంటాం. అంటే ఏమనుకుంటామంటే గురువు గారు ఆశీర్వాదం ఇవ్వాలంట, చేయి తట్ట చెప్పాలంట. అది చాలా తేలికైన పని. చేయటంటే చాలా తేలికే, అదే దండం పెట్టుకుని చేస్తారు కాదు. భక్తుల యొక్క కృప, గురువుల యొక్క కృప అంటే వాళ్ళ సేవ. సేవ కృప, మహకృప మహత్ సేవ. దానివల్ల ఏమవుతుందంటే శ్రద్ధ, ఆదో శ్రద్ధ అన్నమే. ఆ శ్రద్ధ రావడానికి కారణమేమిటి, భగవంత భక్తుల యొక్క కృప వలన వచ్చిన సేవ చేసినందుకు. శుశ్రూషయో శ్రద్ధ దానస్య వాసుదేవక తారుచి. ఇప్పుడు ఆ శ్రద్ధతో మనం భగవత్ కథ వింటున్నాం, చాలా శ్రద్ధతో మనం భగవంతుని నామస్మరణ చేస్తున్నాం. చేస్తుంటే ఏమవుతుందంటే ఆ గురువు గారు మన మీద చాలా మెచ్చుకొని చాలా సంతోషపడి ఏం చేస్తాడు, దీక్ష ఇస్తాడు. ఆ దీక్షని 4 స్టెప్ అన్నారు. ఏమిటది? సాధు సంగ. ఆ దీక్ష ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన మనస్సులో, మన హృదయాల్లో ఒక శక్తి కలుగుతుంది. ఏమిటది శక్తి? స్పృహ అన్నారు. ఈ యొక్క దీక్షతో, స్పృహతో భజన క్రియ, ఈ 3 మాటలు. ఆ స్పృహతో మనం ఏం చేస్తాం? భజన క్రియ. ఇది 4 దీక్ష అవుతే 5 స్పృహ, 6 భజన క్రియ. ఈ 3 మాటల్ని శ్రద్ధతో గురువు యొక్క దీక్ష పుచ్చుకొని స్పృహతో భజన క్రియ చేయటాన్ని శృణ్వతాం సుఖత్త కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన అన్నారు. ఈ 4 మాటలు ఈ 2 లైన్లు వచ్చేసినాయి. ఏమిటది? శృణ్వతాం స్వకథ స్వకథ. శృణ్వతాం కథ కృష్ణ అనొచ్చుగా, ఎందుకు స్వకథ అన్నారు? ఎందుకు? ఎవరోతే చాలా శ్రద్ధతో కృష్ణ కథ వింటారు. ఇప్పుడు మీరున్నారు అనుకో, మా తప్పనుకోవద్దు, ఇది అయినా నిజం చెప్పాలి. నేను కృష్ణుడి కథ రోజు వినాలంట, శ్రద్ధతో వినాలి. కొంతమంది ఏం చేస్తారో, టైం వీలవుతే వస్తామని అనుకుంటారు. వీలవుతే కృష్ణ కథ విందాం, టైం దొరికితే జపం చేద్దాం, టైం దొరికితే మందిరానికి వద్దాం అనుకునే వాళ్ళు వేరు. నేను టైం తీసుకొని వస్తా అంటే నా జీవితంలో కృష్ణ కథ అనేది ప్రయారిటీ, నా జీవితంలో జపం చేయడం ప్రయారిటీ. కొంతమంది మీరు జపమలు ఇస్తారు, వాళ్ళు ఏమంటారు, చేస్తామండి, ఇప్పుడు వీలవుతే చేస్తామండి అంటాం. ఇప్పుడు వీలవుతే చేస్తారంట, అది భక్తే కానీ శుద్ధ భక్తి కాదు. దానివల్ల సుకృతి వస్తుంది, కానీ ఆ జపం చేయటం వల్ల, ఆ భాగవతం చదవటం వల్ల ఎవరోతే కమిటెడ్గా. ఈ కమిట్మెంట్ అనేదే, కమిట్మెంట్ అంటే దాన్ని తెలుగులో ఏమంటారు, కమిట్మెంట్ని ఒక నిబద్ధత, ఒక నిబద్ధత. నిబద్ధత అంటే కమిట్మెంట్. ఆ కమిట్మెంట్తో భజన చేయటాన్ని దాన్ని ఉన్నారు ఆదో శ్రద్ధ తథా సాధు సంగ భజన క్రియ. ఈ భజన క్రియ అనేది మనకి ఈ భజన నచ్చినా నచ్చకపోయినా, మనకి చాలా సరిగ్గా అనిపించినా అనిపించకపోయినా అది కంపల్సరీగా చేస్తాం. ఎందుకంటే అది బంధనలకు వచ్చాం, వీఆర్ బౌండ్. కొంతమంది ఏంటంటారంటే నేను దీక్ష పుచ్చుకోను, నేను జపం చేస్తానంటారు. దానివల్ల ఏమిటంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. అయినా దీక్ష పుచ్చుకోకుండా భజన చేయటం అంటే ఏమిటి? కమిట్మెంట్ ఇవ్వకపోవటం. ఆ నిబంధనలు రాకుండా ఉండాలి. నేను బంధనలు ఉండను, నేను ఫ్రీగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తా, నాకు ఎట్లా హాయిగా అనిపిస్తే అంత చేస్తా. ఒకరోజు పదహారు మాలలు చేస్తాను, ఒకరోజు ఏమీ చేయను, ఎవరో చాలా బిజీగా ఉన్నప్పుడు ఏదో రెండు మాటలు చేస్తాను అని అనుకునేవాడు. అటువంటి కమిట్మెంట్ లేకపోతే భగవంతుడు కూడా చూస్తుంటాడు, కమిట్మెంట్ లేదు కదా, నిబద్ధన లేదు కదా. నిబద్ధన లేకపోతే భగవంతుడు అంటాడు నాకు నిబద్ధన లేదు, నాకు నేను జవాబుదారీ తీసుకోను, ఎందుకంటే నువ్వు ఆ బంధనలు లేవు కాబట్టి నేను నీ ఉద్ధరించడానికి నిన్ను నీకు ఆ ప్రేమ ఇవ్వడం ఆ జవాబుదారి ఆ బాధ్యత నాది కాదు. బృందనుకోండి, ఒక యువతి ఒక యువకుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఆ యువతి అడుగుతుంది ఆ యువకుడిని, మనం పెళ్ళెప్పుడు చేసుకుందాము ఏమిటనుకుంటే ఆ యువకుడు అంటాడు, ఏమిటి ఎందుకు పెళ్ళిని అక్కర్లా, మనం ఫ్రెండ్స్గానే ఉందాం అంటాడు. అటువంటి వాడిని నమ్ముకోకూడదు. ఎందుకు అటువంటి వాడిని నమ్మకూడదు? ఎందుకు? అతను ఆ కమిట్మెంట్లు కమిట్మెంట్కి లో రావట్లా, నిబంధనలు రాకుండానే సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే అటువంటి వాడిని విశ్వాసం పెట్టుకోకూడదు. అట్లాగే ఎవరైతే ఆ యొక్క దీక్ష అనే బంధనలో కమిట్మెంట్ ఆ నిబంధనలో రారో, భగవంతుడు అంటాడు నేను నీకు ఆ ఒక్క బాధ్యతను తీసుకోను, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ఎందుకంటే నేను నీ మీద విశ్వాసం పెట్టుకోవట్లేదు. అటువంటి వాడి మీద భగవంతుడు విశ్వాసం పెట్టుకోడు. ఎవరైతే దీక్ష పుచ్చుకొని ఆ స్పృహతో భజన క్రియ చేస్తారు వాళ్ల మీద భగవంతుడు చాలా విశ్వాసంగా, ఓ ఇతను నా సేవకుడు అనుకుంటా అంటారు. ఎవరో సేవ చేసి వెళ్ళిపోతున్నాడు అది వేరు, సేవ చేయటం ఒకటి, సేవకుడుగా ఉండటం వేరేది. ఒక సేవకుడు ఏది జరిగినా సేవ చేస్తాడు, సేవ చేస్తాడు ఒక వాడు చేస్తాడు ఇంకోసారి చేయడం. అటువంటి వాడి మీద ఎటువంటి నమ్మకం పెట్టుకోకూడదు. ఎట్లాగోతే భగవంతుడు అటువంటి భక్తులు ఎవరైతే దీక్ష అనే నిబంధనలో రారో వాళ్ల మీద భగవంతుడు నమ్మడు, విశ్వాసం పెట్టుకోడు అని మాట చెప్పారు. అందుకని శృణ్వతాం సుగత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన అన్నారు. ఈ పుణ్యశ్రవణ పుణ్య అనే ఆ శబ్దానికి అర్థం ఏంటో తెలుసుకోవాలి. పుణ్య అంటే ఈ భగవంతుని యొక్క నామ సంకీర్తనం, ఈ భాగవత్ శ్రవణం ఉన్నదే, శ్రవణ కీర్తనం ఉన్నదే, దానికి ఎటువంటి ముహూర్తాలు అక్కర్ల. ఇప్పుడు మన ఒక మీ అమ్మాయిని పెళ్లి చేయాలి, వివాహం చేయాలి, మంచి అబ్బాయిని చూడాలి, గృహప్రవేశం చేయాలి, దానికోసం ఏం చేస్తారు? ముహూర్తాలు చూసుకోండి, బ్రాహ్మణుడి దగ్గరికి నేను చెప్పండి మంచి ముహూర్తాలు చెప్పండి అంటారు, శుభముహూర్తం అంటారు. గృహప్రవేశం దానికి ఒక శుభముహూర్తం చూడాలంట. ఎందుకు? ఆ గృహప్రవేశం అనేది అశుభం కాబట్టి ఒక శుభ తిథి కావాలి దానికి, దాని శుభ దానిలోకి శుభాన్ని రావటానికి ఒక శుభ తిథి కావాల్సి వస్తుంది. ఆ కార్యం దానిలోనే శుభకార్యం అవుతే ఇక శుభ సమయం ఎందుకండా, ఏమక్కర్లా? అంటే ఈ భౌతిక ప్రపంచంలో చేసే పనులన్నీ అశుభమే, అందుకని దానికి ఒక శుభ సమయం, ఓ శుభమైన చోటు చేయాలి. దానికి ఆ పరిస్థితులు కావాలి. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద ఆస్పీషియస్ టైమ్ అండ్ ఆస్పీషియస్ సర్కమ్స్టెన్స్ అండ్ ప్లేస్. ఎందుకు? ఆ పనులన్నీ దాటిలో దానిలోనే, ఇట్ ఈస్ నాట్ ఆస్పీషియస్ బై దెమ్సెల్వ్స్. ఏ కార్యమైనా చూసుకోండి, మన షాప్ ఓపెనింగ్ అంటారు, నా కొడుకు వివాహం, గృహప్రవేశం, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, ఇవన్నీ శుభకార్యాలు అంటాయి. ఇవన్నీ శుభకార్యాలు కాదు. మనం ఆ పత్రికలు వేస్తాం, మా కూతురు శుభకార్యం రండి ఆశీర్వదించండి. ఆ కూతురు చేసే వివాహం శుభకార్యం కాదు. అది శుభకార్యం అవుతే శుభముహూర్తాన్ని ఎందుకు చూస్తున్నారు మీరు? ఆ కార్యం శుభం అవ్వాలి అంటే ఏం కావాలి? శుభ సమయం కావాలి, ఒక బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం కావాలి, భగవంతుడి యొక్క ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే దానిలో అదే శుభం కాదు, అది ఒక మెటీరియల్ యాక్టివిటీ, ఒక భౌతిక కార్యం. అది ఇట్ ఈస్ ఎ మెటీరియల్ యాక్టివిటీ. భగవంతుడు ఏమన్నాడు భగవద్గీతలో? ఈ ప్రపంచం ఏంటి అశుభాత్ అన్నాడు. మోక్షసే అశుభాత్. ఈ భౌతిక ప్రపంచం అశుభమైనది. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే భౌతిక కార్యాలు అన్నీ అశుభమే, అయినా మనం రాస్తాం శుభకార్యానికి రండి, శుభతితో ఉంటాం. ఎందుకు? అది శుభకార్యం అది శుభతిథి ఎందుకు అవసరం? అక్కర్లా. అవుతే ఈ భగవంతుడు నామస్మరణ అదే, దానికి ఎటువంటి శుభకార్యాలు శుభ సమయం అక్కర్లా. ఎందుకు అక్కర్లా? ఎందుకంటే దానిలో అదే శుభం, ఆ ప్యాకేజ్లో వచ్చేస్తున్న శుభకార్యం. ఇప్పుడు అందుకని చైతన్య మహాప్రభు వారు ఏమన్నారు, తత్రార్పిత నియమిత స్మరణే నకాలహ అన్నారు. నకాలహ అంటే ఇటువంటి ఏ నిబంధన లేవు, ఇప్పుడు చేయకూడదు అప్పుడు చేయకూడదు, ఈ రాహు కాలం ఉంది ఆ కాలం ఉందంటారే, ఇవన్నీ నిబంధనలు. హరినామానికి ఎటువంటి బాధ లేదు. ఎందుకు? ఆ హరినామం భాగవత్ శ్రవణ కీర్తనం, దానిలోనే శుభకమైన కార్యము. చైతన్య మహాప్రభు వారు ఒకసారి పొద్దున్నే శౌచకార్యానికి వెళ్తున్నారు. ఆయన వెళుతున్న సమయంలో ఒక చెంబు పట్టుకొని వెళ్తున్నారు, ఒక చేత్తో ఇంకో చేత్తో ఆయన నాలుకని ఇట్లా పట్టుకొని వెళ్తున్నారు. వెళుతుంటే ఒక చిన్న పిల్లవాడు గోపాల్ అనేవాడు చైతన్య మహాప్రభు అడిగారంట, ఏమిటి మీరు ఏం చేస్తున్నారు ఇటు నాలుగెందుకు పెట్టుకున్నారన్నారు. చైతన్య మహాప్రభు అన్నారు, నేను ఒక శౌచక్రియానికి వెళ్తున్నాను, ఒక టాయిలెట్కి వెళ్తున్నాను, అది చాలా అశుభమైన చోటు కదా, అక్కడ నేను నా స్వభావం ఏంటంటే నా నాలుగుకి ఒక అలవాటు అయిపోయింది, ఎల్లప్పుడూ కృష్ణున్నాను కృష్ణ 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 అంటూ ఉంటుంది ఈ నాలుక. అక్కడ అశుభమైన చోటుకి వెళ్ళి ఈ పవిత్రమైన అతి పవిత్రమైన నామాలను ఉచ్చారణ చేయటం అంత మంచిది కాదు కదా, అందుకని ఈ నాలుగు నిట పెట్టుకున్నాను అన్నాడు. ఎందుకంటే ఆ అశుభమైన చోటుకి వెళ్ళి ఈ నామాన్ని ఉచ్చారిస్తే బాగుంటుంది కదా అని ఆ నాలుగు నిట పెట్టుకున్నాడు రచైతన్య మహాప్రభు వారు అన్నాడు. జగన్నాథ్పురిలో జరిగిన మాట అది. జగన్నాథ్పురిలో మీరు గంభీర వెళ్ళుంటారు, ఆ గంభీరలో ఈ చోట ఈ లీలు అక్కడ జరిగింది. ఆ పిల్లవాడు గోపాల్ అన్నాడు చైతన్య మహాప్రభుతో, మీరు ఆ టాయిలెట్కి వెళ్ళారు, ఆ శౌచాలయానికి వెళ్ళారు, శౌచక్రయానికి వెళ్ళారు, అది అక్కడ ఉన్నప్పుడు మీ వృత్తి వస్తే, అంటే భగవంతుడిని స్మరించకుండా ఆమె శరీరం త్యాగం చేసినట్టు కదా అన్నాడు. అంటే అరే నాయన ఏమి శిక్ష ఏం వాదిచ్చావు నాకు అని ఉన్నట్టు ఆ పిల్లవాడిని కౌగిలించుకొని అన్నాడు, నీ పేరు గోపాల్ కాదు, నువ్వు నీ పేరు గోపాల్ గురువు అన్నాడు. ఎందుకంటే నువ్వు నాకు శిక్ష ఇచ్చావు హరినామామృతం యొక్క మహిమని. ఏమిటా మహిమ? ఎల్లప్పుడూ ఎక్కడ చెయ్యి, ఎక్కడ ఎవరు అక్కడ చూసుకోవచ్చు అంట, చెయ్యాలి. నియమిత స్మరణైన కాల ఆ మాటని ఇక్కడ ఏ శ్లోకంలో చెప్పడుంది, శృణ్వతాం సుగత కృష్ణ పుణ్యశ్రవణ, దానిలోనే పుణ్యం ఉందంట, ఇంకేదో కాలం పుణ్యశ్రవణ కీర్తన హృదంతస్తోయి అభద్రాణి. ఇది చేసినందువలన, ఈ భజన క్రియ చేసినందువలన ఏమవుతుందంటే ఆ కృష్ణుడు స్వయంగా మన హృదయంలో కూర్చొని, హృదంతస్థ అంటే మన హృదయంలో కూర్చొని అభద్రాణి మన అనర్థాన్ని విధునోతి. విధునోతి అంటే విశేష రూపేణ ధునోతి. ధునోతి అంటే ఏమిటి? కడిగేస్తాడంట. ఎట్ట కడుగుతారంట? విశేష రూపంగా కడుగుతాడంట. స్పెషల్ క్లీనింగ్ అంటాడు, ఆర్డినరీ క్లీనింగ్ కాదు, స్పెషల్ క్లీనింగ్. మనం టెంపుల్లో మహా క్లీనింగ్ చేస్తామే, మహా క్లీనింగ్ అంటే ఏమిటి? రోజు శుభ్రం చేసుకుంటూ ఉంటాం టెంపుల్ని, ఇల్లు కూడా. అదే ఒకరోజు దీపావళి ముందు ఏం చేస్తాం? మహా క్లీనింగ్ చేస్తాం. అంటే కొద్దిగా దుమ్ము లేకుండా అని అన్ని తీసి పారేస్తాం, అక్కర్లేని వస్తువులన్నీ చక్కగా మొత్తం క్లీన్ చేసేస్తాం దీపావళి ముందు. అట్లాగే దీన్ని మహా క్లీనింగ్ చేస్తాడు కృష్ణుడు. విధునోతి ఎందుకంట? సుహృత్ సతాం. ఆ కృష్ణుడు ఎవరో కాదు, మన హృదయంలో కూర్చున్న మిత్రుడు. సతాం సుహృత్, సుహృదం అంటే ఏమిటి? సుహృదం సర్వభూతానాం. ఈ మిత్ర అనే శబ్దానికి, మిత్రుడు అనడానికి ఎన్నెన్నో అర్థాలున్నాయి సంస్కృత భాషలో. మిత్ర తర్వాత సుహృత్, సఖ అని ఎన్నో శబ్దపదాలున్నాయి. సుహృత్ అంటే ఎవరంటే మన హితాశి, హితేశి, మన హితాన్ని కోరుకున్నవాడు సుహృత్ అంట. మన హితాన్ని కోరుకున్నవాడు అంటే ఏంటి? మనకు మంచి కావాలి అని కోరుకునేవాడు ఒకడే, భగవంతుడే. ఇప్పుడు కొంతమంది మనం అనుకుంటాం మా తల్లిదండ్రులు మా హితాన్ని కోరుకునేవాడు అనుకుంటారు. కాదు, పొరపాటును కూడా కాదు. ఎందుకు? వాళ్ళు మీరు హితాన్ని కోరుకున్నా అది నెరవేర్చలేదు మీ హితాన్ని. ఎందుకంటే ఒక పిల్లవాడు అడిగాడు అనుకోండి, నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని అనుకోండి, ఆ తల్లి తండ్రి వాళ్ళు ఆ ప్రేమకి లోబడి వాడికి అహితమైన దాన్ని కొనిస్తా ఇవ్వాల్సి వస్తుంది. వాడికి అహితమే, ఆ తల్లిదండ్రులు తెలుసు, నిన్నే జ్వరంచి లేచాడు, ఇంకోసారి ఐస్ క్రీమ్ తింటే జ్వరం వస్తుంది, జలుబు చేస్తుంది తెలుసు, అయినా ఆ గొడవ పడ్డాడు కదా పిల్లవాడు, ఆ ప్రేమకి వశీభూతులయ్యి ఏం చేయాల్సి వస్తుంది? ఐస్ క్రీమ్ కొనివ్వాల్సి వస్తుంది. అందుకని మన తల్లిదండ్రులు ఎంతంతే మనం ప్రేమ, మనకంటే పెద్ద హితేశులు లేరు అనుకుంటున్నాం కదా, నిజమే. అయినా వాళ్ళు కూడా నిజంగా చెప్పాలి అంటే మన హితేశులు కాదు. వాళ్ళు కూడా మన చాలా మంచిని కోరుకునే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఒక శత్రువుల్లాగా ఉన్నారే. నిజంగా తెలుసుకోవాలంటే మన హితేశి ఎవరు అంటే ఎవరు కాదు, కృష్ణుడే, మన హృదయంలో ఉండే కృష్ణుడే. ఆ హృదయంలో ఉండే కృష్ణుడు బహిరంగంగా గురువుగా ప్రకటిస్తాడే, అతను మాత్రమే మన హితేశి, ఇంకా ఎవరూ కాదు. మన హితాన్ని కోరుకున్నా కూడా ఆ హితాన్ని నెరవేర్చలేదు, ఎందుకంటే ఈ ఆసక్తి వలన. గురువు గారికి ఆసక్తి కృష్ణుడితో, కృష్ణుడితో ఆసక్తి మనతో, అది కాబట్టి ఆయన మన హితాన్ని కోరుకునే వాళ్ళు ఎవరో కాదు. భగవంతుడు గురువు, భగవంతుడు తప్పితే ఇంక భక్తులు తప్పితే ఎవరు లేరు. ఒక డాక్టరు ఏదో మనకేదో లోపల క్యాన్సర్ ఏదో వచ్చిందనుకోండి, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులు హితాన్ని కోరుకున్నా వాళ్ళు ఆపరేషన్ చేయలేరు. మీ తండ్రి ఎంత గొప్ప డాక్టర్ అయినా ఆ తండ్రి అతని కొడుకు ఆపరేషన్ చేయలేడు. హితాన్ని కోరుకున్నా హితం చేయలేడు. ఎందుకు చేయలేడు? ఆసక్తి. అందుకని పిల్లల్ని ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే, చిన్నపిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉపయోగిన తర్వాత చాలా 5 సంవత్సరాల తర్వాత చాలా గారాభంగా పెంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అనగానే ఉపనయనం చేసి గురువుకి ఇచ్చేసేవాడు, గురుకులం ఇచ్చేసేవాడు. ఎందుకు? ఆ తల్లిదండ్రులు తెలుసు, మీ హితం కోరుకున్నా ఆమె హితం చేయలేము, ఎందుకంటే ఆసక్తి ఉంది కాబట్టి. అందుకని ఇక్కడ సూరుత్ సతాం, సూరుత్ అంటే మన హితాన్ని కోరుకున్నవాడు, అతన్ని సూరుత్ అన్నారు. ఆ కృష్ణుడు భక్తుల యొక్క హితాన్ని కోరుకునేవాడు కాబట్టి అతను ఆ భక్తుల హృదయంలో కూర్చొని ఏం చేస్తాడంటే విధునౌతి కడిగేస్తాడు. ఏమిటి? అనర్థాలను తీస్తాడు. ఎట్లా తీస్తాడు? దానికోసమే భాగవతం వెలబడింది. భాగవతం ఎందుకు ప్రకటించాడు వ్యాసుడు? దాని గురించి మనం నిన్న కొన్ని శ్లోకాలు చెప్పుకుంటున్నాం. వ్యాసుడు ఒక దృశ్యాన్ని చూశాడు. ఏమిటా దృశ్యం? నారద వ్యాసుడు నారద నుంచి ఉపదేశం తీసుకున్న తర్వాత నారదు యొక్క ఆదేశంతో వ్యాసుడు ఆయన కూర్చొని సమాధిలోకి వెళ్ళాడు. భక్తియోగేర మనసి సమ్యక్ ప్రణితేయమలే అపశ్యత్ పురుషం పూర్ణం ఆత్మనాం త్రిగుణాత్మకం అపశ్యత్ పురుషం పూర్ణం మాయామృత భాశ్రయం. నిన్న దీని గురించి చెప్పా. వ్యాసుడు ఆ సమాధిలో కూర్చొని ఆయన చైతన్యం, ఆయన కాన్షియస్నెస్ మొత్తంగా కృష్ణ ప్రేమలో మునిగిపోయింది. ఆ కృష్ణ ప్రేమలో మునిగిపోయి ఏం చూశాడు అంటే కృష్ణుణ్ణి చూశాడు. కృష్ణునితో పాటు రాధరాణి, బృందావనం, అన్ని గోపికలను, గోల్వాలని, యశోదానని అందరినీ చూశాడు. దాంతోపాటు కృష్ణుడు వెనక దాక్కున్న మాయను చూశాడు. ఆ మాయ ఈ జీవుణ్ణి ఎట్లా బాధిస్తున్నో అది కూడా చూశాడు. ఆ జీవుడు ఈ యొక్క అనర్థాలతో ఎంత దుఃఖితులవుతున్నాడో చూశాడు. తర్వాత ఇంకొక మాట చూశాడు. ఏం చూశాడంటే అనర్థోపశమనం. ఈ అనర్థాలు, ఈ బాధలు, జీవుడు సహించిన బాధలకి ఉపశమనాని కోసం, అంటే ఆ బాధల నుంచి బయటపడాలంటే దానికి ఒక ఉపాయం చూశాడు. ఏమిటా ఉపాయం? అనర్థోపశమనం సాక్షాత్ భక్తియుగం వచ్చదే. ఈ భక్తియుగమే ఒక ఉపాయం అంట ఆ జీవుడికి, ఆ జీవుడి దుఃఖాల నుంచి బయటపడడానికి. భక్తియో మదోక్షజే లోకస్యమజానంత, అంటే ఈ మాట జనాలకు తెలియదు, అందుకోసం విద్వాన్స్ చక్రే భాగవత సంహితామన్నాడు. అంటే ఈ జీవుల యొక్క అనర్థాల నుంచి ముక్తులవ్వడానికి ఆయన ఈ భాగవతాన్ని రాశాడు. ఈ భాగవతంలో 12 స్కందాలున్నా దానిలో ముఖ్యమైనది 10వ స్కందం. ఆ 10వ స్కందంలో కృష్ణుడు అసురుని చంపే ఆ లీలలున్నాయి, ఎన్నో లీలలున్నాయి. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, గోలోక బృందావన ధామంలో ఆయన ఆధ్యాత్మిక జగత్తులో, ప్రపంచంలో కృష్ణుడు అసురుణ్ణి చంపడు, ఎందుకంటే అక్కడ అసురులు లేరు. పూతన, శకటాసురు, వకాసుర వీళ్ళందరూ ఎవ్వరు లేరు. వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే భౌమా బృందాలను వచ్చారు. ఆ కృష్ణుడు అవతరించినప్పుడు కొన్ని లీలలు ఆయన ఈ ఆధ్యాత్మిక జగత్లో, గోలోక బృందావనంలో కూడా చేయనంటి లీలలు ఇక్కడ చేస్తాడు. దానికోసం వస్తాడు కృష్ణుడు. దానిలో ఒక లీలలో ఒక లీల ఏమిటది? అసురుల్ని చంపటం, రాక్షసుల్ని చంపటం. ఆ లీల గోలోక బృందావన దానిలో జరగదు, అక్కడ లేదు, ఇక్కడే జరుగుతుంది. భౌతిక ప్రపంచంలో భగవంతుడు, ఇప్పుడు మనం వెళ్ళే బృందావనం ఉంది, భౌమా బృందావనం అంటారు, అక్కడ జరుగుతాయి. ఎందుకు అంటే ఆ భగవంతుడు ఒక్కొక్క లీలలో ఒక్కొక్క రాక్షసుని చంపి, ఒక్కొక్క అసురుని చంపి ఏం చెబుతున్నాడంటే, మీరు ఈ లీలను చదవండి, ఈ లీలను చదివితే మీలో ఉండే అటువంటి రాక్షసుడు చస్తాడు. మన హృదయాల్లో కూడా అసురులు ఉన్నారు, అని అర్థాలంటే రాక్షసులే కదా. ఆ రాక్షసుల్ని చంపాలి అంటే నా సహాయంతోనే చంపగలవు అని కృష్ణుడు చెబుతాడు. దానికోసం ఏం చెయ్యాలంట? ఆ ఒక్క లీల చదవాలి. మనం పూతనా మోక్షం ఆ లీల చదివామనుకోండి, పూతనాన్ని కృష్ణుడు ఎట్లా చంపాడు అది చదివితే మన మనస్సు నియంత్రణలో ఉంటుంది. మన మనసు కంటే పెద్ద రాక్షసుడు ఎవడు లేడు. ఆ రాక్షసుడు అసురుడు ఎవడో కాదు, మన మనస్సే. అన్కంట్రోల్డ్ మైండ్, మిథ్యాగురు. ఈ మనసు ఏముంటుందంటే అది ఆ గురువుని స్వీకరించు, ఈ గురువుని స్వీకరించు, ఇతను చాలా మంచివాడు, ఈ మంచి గురువు అంట. ఎందుకు? మనకు నచ్చిన మాటలు చెబుతాడు. ఏమంటండి, మనకు నచ్చిన మాటలు చెప్పినాడు మన గురువు. ఎప్పటివరకే మన మాట వింటాడో మహా మంచి గురువు అంట. గురువు మాట వినాల్సి వస్తే మన అంత మంచి గురువు కాదంట. ఏమిటిది ఇటువంటి మిథ్యాగురు అనే అనర్థాన్ని నుంచి మనం ముక్తులవ్వాలంటే పూతనామోక్షం చదవాలి. తర్వాత శకటాసుడు, కృష్ణుడు శకటాసుడు చంపాడు. ఏమిటా శకటాసుడు? మన మనసులో ఉండే మనం అనేక అనర్థాలు. ఒక అనర్థం ఏమిటంటే చాలా కఠినమండి ఈ అనర్థాల నుంచి మనం ముక్తులవ్వాలంటే. ఈ అనర్థం ఏమిటిది? మనం చిన్నప్పటి నుంచే ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే తప్పు అలవాట్లు, మంచి చెడు అలవాట్లు. ఎవరికో సిగరెట్ తాగడం అలవాటు, ఎవరికో టీవీ చూడటం అలవాటు, ఎవరికో టీ తాగటం అలవాటు, ఎన్నెన్నో అలవాట్లు, చెడు అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు భక్తి తీసుకున్న తర్వాత కూడా ఆ అలవాట్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఏదో మనం కాలేజీలో ఎన్నెన్నో దుష్ట పనులు, దుష్ట అలవాట్లు, అడవాట్లు పడ్డాం. అది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, భక్తికి వచ్చిన తర్వాత కూడా అవి వెంటబడుతూ ఉంటాయి. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే, దాన్ని మనం జయించాలి అంటే ఏం చేయాలి? శకటాసురుడు యొక్క లీలను చదవాలి, కృష్ణ లీలను చదవాలి. కృష్ణుడు ఆ శకటాసురుడిని ఎట్లా చంపాడు? ఆయన యొక్క చిన్న కాళ్ళతో, పసికాళ్లతో జస్ట్ టచ్ చేశాడంటే ఆ బండిని అన్ని గిన్నెలు ఢాఢాఢాఢాన్ని కిరబడిపోయినాయి. అంటే అవన్నీ ఎన్నో పాత గిన్నెలు పెట్టారంట. పాత గిన్నెలు అంటే ఏమిటి? అవి అవన్నీ పాత అలవాట్లు, అవన్నీ చెడు అలవాట్లు, ఎందుకు పనికిరాని అవి. దాని కృష్ణుడు ఓ చిన్న పసివాడు ఆ చిన్న కాళ్లతో ఏదో అట్లా కొట్టి ఆ అపమాత్వాన్ని పడేశాడు. వామన దేవుడుగా వచ్చినప్పుడు ఆ కృష్ణుడు ఆ కాళ్ళని చాలా పెద్దగా చేసి పెద్ద కింద భూమి అంతా ఆక్రమించాడు, ఆకాశం అంతా ఆక్రమించాడు. ఆ కృష్ణుడులో ఆ కృష్ణుడు ఏం చేశాడు? అంత పెద్దగా కాళ్ళు చేయకుండానే అంత పెద్ద పని చేశాడు. అంటే ఆ కృష్ణుడిలో ఒక స్వభావం ఏమిటది? ఐశ్వర్యాన్ని ప్రకాశించకుండా మాధుర్యాన్ని ప్రకాశిస్తూ అద్భుతమైన కార్యాలు చేస్తుంటాడు. అందుకని వ్యాసుడు ఈ భాగవతాన్ని రచిస్తూ ముఖ్యంగా పదవ స్కందంలో ఈ అసురుల వదా లీలాన్ని ఎందుకు వర్ణించాడు అంటే, భక్తులందరూ దాన్ని చదివి ఆ కృష్ణుని ఆశ్రయించుకుంటూ హృదయంలో ఉండే కృష్ణుడు అటువంటి అసురులు మన హృదయంలో ఉండే అసుల్ని తన్ని పారేస్తాడు. విధునోతి అన్నాడు. విధునోతి సురత్సతాం. అయినా ఏముంటుందంటే ఈ అసురులు ఉన్నారే, రాక్షసులు అంటే అనర్థాలు, మన హృదయంలో ఉండే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో లేరండి, అసలు ఎవరో ఎక్కడో లేరు, మన హృదయాల్లోనే ఉన్నారు. అయినా చనిపోయినా ఎవరో ఎక్కడో ఎక్కడో ఉంటారు, దాక్కొని ఉంటారు. ఈ అందుకని ఏ మాట చెప్పారంటే నష్టప్రాయేషు అన్నారు. ప్రాయేషు అంటే మొత్తం నాశనం కాదు, ప్రాయ అంటే ఆల్మోస్ట్ ప్రాయ. తెలుగులో కూడా ప్రాయ అంటారు కదండి. ప్రాయ అంటే ఏమిటి? ఆల్మోస్ట్ ఏమంటారు తెలుగులో? దాదాపు ఈ నష్ట అభద్రేషు అన్నారు. ప్రాయేషు అంటే దాదాపుగా అంటే మొత్తం కాల ఇంకా ఉన్నారు. నష్టప్రాయే శభద్రేషు నిత్యం భాగవత సేవయా అన్నారు. ఇట్లా నిత్యంగా భాగవత అంటే రెండు రకాల భాగవతులు ఉన్నారు. ఏమిటది? ఒకడు గ్రంథ భాగవతం, ఇంకోటి భక్త భాగవతం. ఆ సమయంలో, ఈ భక్తి చేసే సమయంలో ఏం చేయాలంట? భక్త భాగవతుల్ని సేవ చేయాలంట. సేవ చేస్తే ఏమవుతుందంట? మన హృదయాల్లో ఇంకా అసురులు ఉన్నా వాళ్ళ శక్తి చాలా మటుకు తగ్గిపోతుంది. ఎట్లాగోతే ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడు, ఏం చేశారు మీరు? వాడి మీద ఒక మత్తు మందు చల్లారు. ఏమవుతుంది? వాడు చాలా శక్తిమంతుడే, ఆయన ఆ మత్తు మందు వల్ల బలహీనైపోతాడు. అంటే ఈ భక్తుల యొక్క సేవ అన్నదే, భాగవతుల యొక్క సేవ అది ఒక మత్తు మందు లాంటిదంట. మన హృదయాల్లో పెద్ద పెద్ద అనర్థులనే రాక్షసులున్నా వాళ్ళు బలహీనులైపోతారు. అంటే ఆ భగవంతుడి యొక్క దయ చూడండి, ఆ భక్తుల యొక్క దయ, భక్తుల సేవలో ఉండే ఆ సామర్థ్యం చూడండి. ఏమిటా సామర్థ్యం అంటే, మన హృదయాల్లో ఎంత పెద్ద పెద్ద రాక్షసులున్నా వాళ్ళందరికీ మత్తు చెల్లిన రాక్షసులాగా ఎట్లా ఉంటారు, అటు పడిపోయి ఉంటారు. అందుకని వాళ్ళు మనం డిస్టర్బ్ చేయరు, ఉన్నారు ఇంకా జాగ్రత్త అనుకోకూడదు. నేను జయించేసా అనుకోకూడదు. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, మనం కొత్తగా జాయిన్ అయినప్పుడు 6 నెలల సంవత్సరం తర్వాత ఏదో భగవంతుడి దయ వలన దివ్యమైన ఆనందం అనుభవిస్తాము, కామక్రోధాలను జయించేసాం అనుకుంటాము, నేను చాలా భక్తి చక్కగా చేస్తున్నాం అనుకుంటాము అనుకోని మనం మర్చిపోయాం. ఏం మర్చిపోయాం? ఈ అసురులు మన చేసిన భగవంతుడి సేవ భక్తుల సేవ వలన పడుకున్నారు, ఏదో మత్తుగా ఉన్నారు అని మర్చిపోతాం. మనం ఏమనుకుంటాం? అందరు పోయారనుకుంటాం. కాదు, అది 4 ఏళ్ళు తర్వాత వాళ్ళు లేస్తారు. అందుకని మొత్తం మన ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు బ్రహ్మచారిగానో కాంగ్రిగేషన్ గానో మొదటి 2-3 సంవత్సరాలు చాలా దివ్యంగా ఉంటాయండి. మీ గాలి ఏరినట్టు ఉంటుంది, స్వర్గంలో ఉంటుంది. మనకంటే గొప్ప భక్తులు ఎవరు లేరు అనుకుంటాం. అసలైన పరిస్థితి ఎప్పుడు తెలుస్తుందని 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది, 4 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు తెలిసారు వీళ్ళందరూ లేచారు. ఎవరు అసలు లేచారు? ఇన్ని రోజులు పడుకున్నారు కదా, ఆ మొత్తం మంది మీరు జల్లినందుకున్న ఎందుకు లేచారంటే, మనం అనుకున్నాం ఇప్పుడు ఎంతో సేవ చేశాం కదా, మనకు కూడా సేవ చేసే వాళ్ళు ఎవరో కావాలి కదా అనుకున్నాం. అందుకని అప్పుడు అసురులు లేచారు. దెన్ దే స్టార్ట్ దే ఓక అప్, అప్పుడు సమస్య, అప్పుడు విఘ్నం అవుతుంది. జాగ్రత్త, ఇంతసేపు ఇంత హాయిగా మనం భక్తి ఎందుకు చేశామంటే, ఆ అసురులు పడుకుని ఉన్నారు, ఆ మత్తుతో ఉన్నారు. ఏం మత్తు మందు? మీరు వేసిన దాని వాడి మీద భగవంతుడు భగవంతుడి యొక్క సేవ. అది మొత్తం మొదలుగా చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు సీనియర్ అయిపోయారు కదా, ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది కదా, 5 సంవత్సరాలు అయింది కదా, 10 సంవత్సరాలు అయిపోయింది కదా, 15 సంవత్సరాలు సీనియర్ అయ్యాం కదా. సీనియర్ అంటే ఏమిటి? జూనియర్ నా సేవ చేయాలి, నేను ఎట్లా చేశాను వాళ్ళు వాళ్ళు చేయాలి. అది రాగానే ఈ రాక్షసులు లేస్తారు. లేవంగా అప్పుడు సమస్య. ఇప్పుడు వరకు అయితే మనం భక్తులకు ప్రసాదం చేస్తున్నాము, సర్వ చేస్తున్నాము, భక్తులుగా సేవ చేస్తున్నాము, వాళ్ళందరూ ఆక్ష పడుకుని ఉంటారు. అందుకని అన్నారు, నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత్ సేవయ భగవతి ఉత్తమ శ్లోకి భక్తిర్భవతి నైష్యకి అన్నారు. ఇప్పుడు అనర్థాలన్నీ పోలా, ఇంకా ఉన్నాయి. అనర్థాలు ఉన్నా కూడా నిష్ట అనే స్థితిని మనం ప్రాప్తించగలం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నిన్న కూడా దీని గురించి చెప్పుకున్నాం, ఇవాళ కూడా దీని గురించి చెప్పుకున్నాం, దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేండి. అందుకని ఈ 2వ అధ్యాయం మొత్తం పూర్ణం చేయాలి, కంప్లీట్ చేసేయాలి అనే భావనతో చోట్ల. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్, మన జీవితం అంతా పనికొచ్చే సబ్జెక్ట్ మ్యాటర్ ఇది. ఎందుకంటే మన జీవితం అంతా భక్తి చేస్తాం కదా, ఆ ఎట్లా స్టేజ్ ఎట్లా ప్రోగ్రెస్ చేయాలో మనం తెలుసుకోవాలి. అందుకని భక్తిర్భవతి నైష్టికి అంటే, నిష్ఠావంతుడైన భక్తుడు అంటే ఎవరంటే, అనర్థులు ఉన్నా కూడా హృదయంలో ఈ అనర్థ అనే రాక్షసులు ఉన్నా కూడా వాడు నిష్ఠ అనే స్థితికి రావచ్చు. ఏమిటా నిష్ఠ? దాని గురించి నేను చెప్పుకున్నాను. ఏమిటి? ఎవరో ఒక అంశంలో చక్కగా ఎన్నెన్నో పిండి వంటలు పెట్టాడు, భోజనాలు చప్పన్ భోగ్ అంటారు కదా, ఆ ప్లేట్లో ఎన్ని పిండి వంట పెట్టుకొని ఆకలి ఎస్తు తింటున్నాడు. వెనక ఎవరో వచ్చి గొట్టాలతో కొట్ట మొదలెట్టాడు, నిప్పేస్తుంది, మంట వస్తుంది. ఎవరో మన వెనక నుంచి నన్ను చాలా బాధలు పెడుతున్నారు, ఇబ్బందులు పెడతారు. అయినా ఈ ఒక ఆకలి, ఈ యొక్క భక్తుడు ఆ చప్పని భోగులు ఎంత రుచి అంటే ఏమంటాడు, మీరేం పని చేసుకొని చేసుకోండి, నేను ఆ పని చేసుకుంటా, నేను తింటా. అంటే వాళ్ళు మిమ్మల్ని కొట్టి 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 ఇబ్బందులు పెట్టి పెట్టి ఏం చేస్తారు? అలసిపోతారు, అలసిపోతారు, అలసిపోయి వెళ్ళిపోతారు. అంటే అటువంటి వాడిని నిష్ఠావాన్ అన్నారు. నిష్ఠావంతుడు భక్తిర్భవతి నైష్టికి. మనం రోజు భాగవతం ముందు ఈ శ్లోకాన్ని చదువుతాం. నైష్టికి అంటే నిష్ఠ, నిష్ఠ అంటే ఇది. ఏది ఏమైనా చేసుకోనండి, మీరేం మీ నాతో ఏం కావాలంటే చేసుకోండి, నా పని నేను చేసుకోండి, నువ్వు మీ పని నేను చూసుకోండి అంత అట్ట చెప్పాలంట. యు షుడ్ టెల్ దట్. ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఆ ఇబ్బందులకి అట్ట చెప్పాలంట, నువ్వు ఏది చేసుకొని చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఎట్లా పోతే ఒక ఏనుగు ఆ రోడ్డు మీద చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఊరు చూసుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఏనుగు నడకంటే వాహ అద్భుతమైన నడక, ఎంత మెజెస్టిక్గా వెళ్తుంది చూడాలి. అది వెళ్తుంటే వెనక ఆ కుక్కలని బాగా 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 నువ్వు వచ్చుకుంటూ వస్తాయి. ఆ నేరు ఏనుగు పట్టించుకోదు, ఆ ఏనుగు వెళ్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. ఆ వెనక కుక్కలన్నీ ముందు 2 కుక్కలు వస్తాయి, ఆ రెండు కుక్కలు ఇంక మిగతా కుక్కలను పిలుస్తాయి. అట్లా 10, 15, 20, 30 కుక్కలు అవుతాయి. అవన్నీ ఆ ఏనుగు అమడబడతాయి. కా వా వా కొన్ని కుక్కలు ముందుకెళ్ళి మీ అనకు వస్తూ ఉంటాయి. ఆ ఏనుగు పట్టించుకోదు. ఆ ఏనుగు ముందుకెళ్తుంది, ఇంకో రోడ్డుకి వెళ్ళిపోతుంది. మీరు చూస్తుంటారు ప్రతి వీధికి ఆ కుక్కలకు ఒక సీమ, ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ అది దాటది వెళ్ళదు. అన్ని కుక్కలు ఆ బౌండరీ దగ్గరికి వస్తాయి. ఆ బౌండరీ దగ్గరికి వచ్చి ఏమవుతాయంటే బావో బావో అంటుంటాయి. దాని దాట రావు. దీన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈ మన భక్తిలో ఈ అనర్థాలు ఉన్నాయే, ఈ ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ ఆ కుక్కలు లాంటివి. మనం ఏనుగు కావాలంట. మనం ఏనుగ్గా ముందుకెళ్తూ ఉంటే ఏం చేస్తుంది ఆ కుక్కలు? ఆ వచ్చినా మీరు పట్టించుకోదు, ఎందుకంటే దానికి ఒక బౌండరీ ఉంటుంది. ఏమిటయ్యా బౌండరీ అంటే? దాన్ని రుచి అన్నారు. రుచి, ఆ రుచి కలిగిన తర్వాత ఆ మన దుఃఖాలు కష్టాలు ఇబ్బందులు అవన్నీ అనర్థాలు అవి బహుబహు అంటుంటాయి, కానీ దానికి ముందు రాదు. ఇట్ డజంట్ కమ్ ఆఫ్టర్ దట్. ఎవరికైతే నామ సంకీర్తన రుచి, భాగవతం వినటంలో రుచి వచ్చిందంటే చాలు, ఎనఫ్. ఎటువంటి సమస్యలు లేదు. నష్ట ప్రాయేష భద్రేషిత్యం భగవత్ సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికీం. తర్వాత తతారజస్తమోభావ కామలోబాదయశ్చే చేతైతేర్ అనావిద్దం అనావిద్దం చితం సత్వే ప్రసీదతి అన్నారు. అనావిద్దం, అనావిద్దం అంటే ఏమిటి? రజస్తమః కామలోభః. కామ లోభ ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయంటే, కామ ఎక్కడి నుంచి వచ్చింది? రజస్ నుంచి వచ్చింది, రజగుణం నుంచి. లోభ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అది తమో గుణం నుంచి వచ్చింది. సో రజస్తమోభావ కామలోభాదయశ్చే, మన కామనాలు క్రోధాలు అనావిద్దం అంటే కామక్రోధాలు ఒక్క వెరైటీ, వెరైటీ కామాలు, వెరైటీ క్రోధాలు ఇవి నానర్థాలు. దీనివల్ల మనం డిస్టర్బ్ కాము, అనావిద్దం. మన మనస్సు దానివల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఎందుకు లేదంటే రుచి వచ్చింది కాబట్టి. రుచి అనేది నిష్ట తర్వాత వచ్చే స్టేజ్. మనకి గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే, మన ప్రయోజనం ఏమిటి, మెయిన్ గోల్ ఏమిటంటే ప్రేమ. ఆ భగవంతుని ప్రేమ సాధించడానికి ఫస్ట్ ఒక లెవెల్కి వెళ్ళాలి, ఒక స్టేజ్కి వెళ్ళాలి. నేను ఒక ఉదాహరణ ఇచ్చా. మీరు ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఫ్లైట్లో, ఆయన తిరుపతి నుంచి ఫస్ట్ మీరు వెళ్ళాలి, అక్కడ హైదరాబాద్కి వెళ్ళాలి, అక్కడి నుంచి ఫ్లైట్ పట్టుకుంటారు. అంటే ఫస్ట్ మనం అచీవ్ చేయాల్సింది ఏమిటంటే నిష్ట. ఆ నిష్ట తర్వాత పరిస్థితి ఉన్నదే, అది మన ప్రయత్నం వల్ల వచ్చేది కాదు. మన ప్రయత్నం కేవలం నిష్ట వరకే. ఆ నిష్ట తర్వాత ఏమిటి? భగవంతుడి దయ, భగవంతుడి కృప. ఆ రుచి నామంలో, నామ సంకీర్తనలో రుచి, భాగవత శ్రవణ కీర్తనలో రుచి భగవంతుడిస్తాడు. మన నిష్టాన్ని చూసి భగవంతుడిస్తాడు. అందుకని మన చేతుల్లో ఏముంది, మన ప్రయాసం మాత్రం మన చేతుల్లో ఉంది. ప్రయాసం దేంతో? దేని ఎంతవరకు ప్రయాసం చేయగలవు? నిష్టాకు ప్రయాసం చేయగలవు. రుచికి ప్రయాసం ఏం లేదు. రుచి తెచ్చుకోవాలి అని ప్రయాసం లేదు. రుచి తెచ్చుకోవాలని ఒక ఏడుపు చేసుకో అంతే. రుచి తెచ్చుకోవాలి అని మనం ఏడవచ్చు, భగవంతుడా నామ సంకీర్తన రుచివు, భాగవతం రుచివు అని మనం వేడుకోవాలి. కానీ ప్రయాసం అనేది లేదు. ప్రయాసం అనేది నిష్ట వరకే. నిష్ట తర్వాత రుచి ప్రాప్తించాలి అంటే, అప్పుడు ఆ సమయంలో మనం ఎంత ఏడిచామో భగవంతుడు ఎప్పుడు ఎత్తకపోతే చేస్తాడు. అప్పుడు ఆ రుచి, ఆ రుచి వచ్చినప్పుడు మనకి ఆ కుక్కలు ఒక సౌండ్ వినిపిస్తాయి, కానీ కుక్కలు ఎంబడబడవు, ఎంబడబడవు. రుచి తర్వాత ఇంకొక స్టేజ్ ఉంది, దాని పేరు ఆసక్తి అన్నారు. ఆసక్తి చేత ఏతే రణావిద్దం స్థితం సత్వే అన్నారు. స్థితం సత్వే ప్రసీదతి అంటే ఏమిటి? దీన్ని సత్వం ప్రసీదతి అంటే ఏమిటంటే, దీన్ని ఆసక్తి అన్నారు. అంటే ఆసక్తి అనే స్టేజ్ ఏమిటి? వాట్ ఈజ్ దట్ స్టేజ్ ఆఫ్ ఆసక్తి? ఆసక్తి అనేది ఏ పరిస్థితిలో మనం నామస్మరణ చేయకుండా ఉండలేకపోతున్నాం, ఎప్పుడైతే మన హృదయంలో ఇటువంటి భావన కలుగుతుంది, భాగవతం చదవకుండా ఉండలేకపోతున్నాం. అంటే భాగవతము, హరినామము, భగవంతుడి యొక్క సేవ ఇది చేయలేకుండా ఉండలేకపోతున్నాం. వీ కెనాట్ లివ్ వితౌట్ ఇట్. ఎప్పుడైతే అనర్థ నివృత్తి ఆ స్టేజ్లో ఒకరోజు చేయకపోయినా ఉండగలం, ఆ వ్యాకులత అనేది ఉండదు. ఒక స్టేజ్ వస్తుంటాం ఆసక్తి, ఆ స్టేజ్లో ఏమిటంటే ఈ భక్తి అనే కార్యాలు మనం చేయకుండా ఉండలేకపోతున్నాం. భగవంతుడు దర్శనం లేకుండా ప్రాణాలు పోయినట్టు ఉంటాయి. అరే నేను ఆ జపం చేయలేకపోయానా చేయాలి ఒక ఆతృత ఉంది, ఆసక్తి. ఎవరి మీద ఆసక్తి? తల్లికి పిల్లవాడి మీద ఆసక్తి. ఆ పిల్లవాడిని చూడకపోతే అది జీవించలేకపోతుంది, ప్రాణాలు పోయినట్టుగా అనిపిస్తుంది. అటువంటి స్టేజ్ని ఆసక్తి అన్నారు. ఆసక్తి అనే సమయంలో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఈ వత్తు పదార్థాన వలన ఈ రాక్షసులందరూ ఏమయ్యారు, ఆల్మోస్ట్ మత్తులోకి వెళ్ళిపోయారు కదా, ఇంకా లేవరు ఆ టైంలో. ఇప్పుడు లేవరు, ఇంకా ఆల్మోస్ట్ మరణావస్థలోనే ఉన్నారు. ఆ ఎటువంటి మత్తు పదార్థం ఇచ్చారంటే మీరు మీ ఎవరు లేపినా లేవని చెప్పినా లేవరు, అన్ని అనర్థాల అన్ని సుషుప్త అవస్థలు ఉన్నాయి. ఆసక్తి అయిన తర్వాత ఇంకొక స్టేజు. ఇప్పుడు ఆసక్తి దాకా సాధన భక్తి అన్నారు. ఇప్పుడు మనం ఆదో శ్రద్ధ, దాని ముందు మహత్కృప మహత్సేవ ఆదో శ్రద్ధ అని చెప్పుకుంటూ వచ్చాం కదా, అక్కడి నుంచి ఆసక్తి అనే దాకా దీన్ని సాధన భక్తి అన్నారు. ఆ సాధన భక్తి రెండు రకాలు, ఒకటి వైదీ సాధన భక్తి, ఇంకొకటి రాగానుగ సాధన భక్తి. వైదీ సాధన భక్తి ఎక్కడి నుంచి అంటే ఆదో శ్రద్ధ అక్కడి నుంచి ఈ ఆసక్తి దాకా వైదీ సాధన భక్తి. రాగానుగ సాధన భక్తి ఎప్పుడు మొదలవుతుందంటే నిష్ఠ నుంచి బిగిన్ అవుతుంది. నిష్ఠ అనే పరిస్థితి నుంచి రాగానుగ సాధన అయితే బిగిన్ అవుతుంది. అది డీటెయిల్స్ ఇప్పుడు చెప్పాను కానీ ఇంకా చాలా థియరటికల్గా ఉంటాయి. ఇక ముందుకు వెళ్దాం. భావభక్తి అంటే ఏమిటి, దాని గురించి 20వ శ్లోకంలో చెప్పారు. ఏమిటది 20వ శ్లోకం? ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే అన్నారు. ఏవం ప్రసన్న మనసః, దీన్ని భావా అన్నారు. ఏవం ప్రసన్న మనస, దీన్ని భావభక్తి అన్నారు. ఆ భావభక్తి సమయంలో ఈ శరీరం ఉన్నదే మనుషు శరీరం, అది కొన్నిసార్లు ఒక రకమైన వికారాలు ఉత్పత్తిస్తుంది. అష్టసాత్విక వారు లౌకిక వికారాలు కాదు. ఉన్నటువంటి కళ్ళ మండి రావటం, ఉన్నటువంటి నవ్వటం మొదలు పెడతాం, ఇవన్నీ భావ ఆ స్టేజ్లో వస్తాయి. ఇప్పుడు ఇది కూడా ప్రేమ లక్షణాలు కదండి, ప్రేమ యొక్క లక్షణాలు. అయినా మనం సాధన చేసినప్పుడు ఈ అపరాధాలు చేశామో ఆ అపరాధాల యొక్క పరిణామాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. ప్రేమ ఉన్నా ఆ ప్రేమతో పాటు ఈ జన్మజన్మాంతరంలో లేకపోతే ఈ సాధన చేసినప్పుడు ఆ చేసిన అపరాధాల యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి దాన్ని భావాన్ని పెట్టారు, ప్రేమ అని చెప్పల. భావ భక్తికి ప్రేమ భక్తి ఎక్కువ తేడా లేదు. ఏం తేడా అంటే ఎప్పుడు వరకు పోతే మనం ప్రేమని ప్రాప్తించిన తర్వాత కూడా మనం ఏ అపరాధ యొక్క ఫలాన్ని అనుభవిస్తామో దాన్ని భావభక్తి అన్నారు. ఎప్పుడైతే అపరాధ ఫలాలన్నీ క్షీణమైపోయినామో ఆ పరిస్థితి ప్రేమభక్తి అన్నారు. దాన్ని ఏమన్నారు ఇక్కడ, ఏమంటారు చెప్పాడు, భగవద్భక్తి యోగత అన్నారు. భగవద్భక్తి అంటే ప్రేమ. దానికి రెండు అనుసంగిక ఫలాలు ఉన్నాయి. ఏమిటది? భగవత్తత్వ విజ్ఞానం. ఏమిటది భగవత్తత్వ విజ్ఞానం? భగవంతుడి యొక్క మాధుర్యాన్ని తెలుసుకోవటం, ఆయన ఐశ్వర్యాన్ని తెలుసుకోవటం. దాని వలన ఏం కలుగుతుంది? వైరాగ్యం కలుగుతుంది. ఏమిటది? ముక్త సంగస్య జాయతే అన్నారు. చూడండి, ప్రేమ. ప్రేమ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మాధుర్య భగవంతుని దర్శనం, మాధుర్య అనుభవం. దాని గురించి విద్యతే హృదయ గ్రంథిస్ చిందంతే సరసంశయ క్షీయంతే చాస్య కర్మాణి దృష్టి వాత్మనీశ్వరే 21వ శ్లోకం. ఇది లాస్ట్ స్టేజ్. ఏమిటది? విద్యతే హృదయ గ్రంథి. హృదయ గ్రంథి అంటే ఏమిటి? మనం ఈ ప్రపంచంలో మనకి ఎన్నెన్నో ఆసక్తులు ఉన్నాయి, అన్ని కర్మ గ్రంథి, హృదయ గ్రంథి. అది విద్యతే పగిలిపోతుంది. అంటే ఆ కర్మ ప్రారబ్ధ కర్మలు కూడా నశిస్తాయి. విద్యుతే హృదయ గ్రంథి చిందంతే సర్వసంశయ. అన్ని రకాల సంశయాలు భగవంతుడు ప్రాప్తించగలమా లేదా ఏమిటో ఎన్నెన్నో సంశయాలు డౌట్స్ ఉంటాయి, ఆ అన్ని డౌట్స్ అన్ని పోతాయి. తర్వాత క్షీయంతే చాస్తి కర్మాణి, కర్మ వంద మొత్తం కట్టయిపోతుంది. దృష్ట ఏవ ఆత్మని ఈశ్వరే, దృష్ట అంటే దర్శిస్తాడు డబ్బకుడు, ఏం దర్శిస్తాడు ఆత్మని, అతని మనసులో ఈశ్వరుడిని దర్శిస్తాడు. ఇంకొకటి దృష్ట ఏవ ఆత్మని ఈశ్వరే, అతని ఈశ్వరుణ్ణి ఎవరోతే ఈశ్వరుడు ఎటువంటి వాడు, ఆత్మని అతని ప్రియుడు, అతని సాక్షాత్ దర్శనం. మనసులో జరిగిన దర్శనం దాన్ని స్పృహాదర్శనం అంటారు. తర్వాత ఈ యొక్క శరీరాన్ని త్యాగం చేసి ఈ సచ్చిదానంద రూపాన్ని ధరించిన తర్వాత దాన్ని సాక్షాత్ దర్శనం. ఇప్పుడు మీరు దామోదరాష్టకం చదివినప్పుడు మనసి విరాస్తం అన్నాడు సత్యవ్రతముని, అంటే స్పృహాదర్శనం. తర్వాత అన్నాడు ఇది కాదు, నాకు సాక్షాత్ దర్శనం కావాలన్నాడు. సాక్షాత్ దర్శనం ఇదంతే అపూర్ణాత గోపాల బాలం సదామే మనసి విరాస్త్యం అన్నాడు. అంటే మన మనసు అంటే రెండు రకాల దర్శనాలు ఉన్నాయంట ప్రేమలో. ఏమిటోటి, ఎప్పుడైతే మనం ఈ శరీరంలో ఉన్నామో ప్రేమ సాధించేచ్చాం, అయినా భగవంతుడి సాక్షాత్ దర్శనం కలదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కళ్ళు ఉన్నాయి కదా, ఈ జడ పదార్థాల్లో చేసిన కళ్ళు. అందుకని ఆ భగవంతుడు మనసులో ఇస్తాడు. సంత సదైవ హృదయేషు విలోకయంతి, ఈ శరీరాన్ని త్యాగం చేసి ఈ లింగ శరీరం కూడా మనం వదిలేసాం ఎక్కడ విరజానదిలో, శుద్ధమైన ఆత్మ సచ్చిదానంద స్వరూపాన్ని మనం ధరించినప్పుడు అప్పుడు భగవంతుడికి సాక్షాత్ దర్శనం కలుగుతుందన్నమాట. చూడండి, ఒక ఐదు శ్లోకాల్లో ఈ ప్రాసెస్ అంతా అమాత్రంగా చక్కగా పెట్టారు. ఇది చెప్పిన తర్వాత 22వ శ్లోకంలో ఏం చెప్పడుందంటే, అథో వైక వయోనిత్యం భక్తిం పరయామద వాసుదేవే భగవతి కురువంత ఆత్మ సాధనీం అన్నారు. ఇది ఒక ఉపసంహారమైన శ్లోకం. ఇప్పుడు దాకా దేని గురించి అవుతే చెప్పబడుందో, భక్తి యొక్క మహిమ, భక్తి యొక్క ప్రాసెస్, దాని యొక్క విధానం, భక్తి చేసినప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎట్లా వెళ్తూ ఉంటాం, ఎక్కడి నుంచి ఆ 14 స్టెప్స్ చెప్పగలరా ఎవరు గుర్తు చూద్దాం. మొట్టమొదటిది ఏమిటి, సతాం కృప. రెండోది సేవ. మూడోది శ్రద్ధ. నాలుగోది ఐదోది స్పృహ. ఆరోది ఏడోది అనర్థనది. ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు దర్శనం పద్నాలుగు అయిపోయింది. నేర్చుకుంటే ఐ మీన్ సెకండ్ చాప్టర్ మొత్తం వచ్చినట్టే ఆల్మోస్ట్. ఈ 14 స్టెప్స్ ఉన్నాయి, దానికోసం అంత మొత్తం అంత వివరణ చేశాం. అంతే ఎంత కావాలంత చేసాంలే. ఇంకా ఎలాబరేట్గా చెప్పుకోవాలి అంటే ఒక గ్రంథం ఉంది, ఏమిటి మాధుర్య కాదంబిని అని, మాధుర్య కదమని అనే ఆ గ్రంథాన్ని కనుక చదివితే మీకు ఇది ఇంకా ఎలాబరేట్గా తెలుస్తుంది. నిన్న మనం ఈ అనర్థాల గురించి చెప్పుకున్నాం కదా, 16 అనర్థాలు ఉన్నాయంట. ఎవరికన్నా గుర్తున్నాయి 16 ఏమిటో? ఆ 16లో 4 కేటగిరీస్ ఉన్నాయి. ఏమిటో 4 కేటగిరీస్ మొట్టమొదటిది ఏమిటి, తత్వవిభ్రమ, అపరాధ, అసతృష్ణ, హృదయ దౌర్బల్య. దానిలో ఈ తత్వవిభ్రమ అనేది ఉందే, దానిలో 4 ఉన్నాయంటే ఏమిటది, స్వతత్వే ప్రతత్వే చ. స్వతత్వ అంటే మనం ఎవరో తెలియకపోవటం, పరతత్వ అంటే ఏమిటి భగవంతుడు ఎవరో తెలియకపోవటం, దాని మీద సరిగ్గా తెలియకపోవటం. తర్వాత స్వతత్వే ప్రతత్వే చ సాధ్య సాధన, సాధన ఏమిటో తెలియకపోవటం దీని భ్రమ. నాలుగోదేమిటి, సాధనకి విరోధి విషయాలు గురించి సరిగ్గా తెలియకపోవటం, ఆ విరోధి విషయాల్ని అనుకూలం అనుకోవటం, ప్రతికూలాన్ని అనుకూలాన్ని ప్రతికూలం అనుకోవటం. మనం చెబుతాం భగవంతుడు భక్తుల సంగతిలో కూర్చొని జపం చేయంటే ఈ ప్రతికూలం డిస్టర్బెన్స్ అండి, ఈ భక్తుడు చాలా గట్టిగా చెబుతాడు నాకు ఇష్టం నాకు ఇష్టం అంటుంటాడు, నాకు డిస్టర్బ్ అవుతుంది. అందుకని నేను ఏకాంతంగా వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఒక గుహలోకి వెళ్తాను. నేను చూశాను అక్కడ బయటికి వెళ్ళి రీసెర్చ్ చేస్తే ఆ కొండ మీద ఒక గుహ ఉన్నది, అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళావా, అక్కడ ఏం చేసా పడుకున్నావు అంతే. విరోధ విషయక భ్రమ ఇది. తర్వాత తత్వ భ్రమ, హృదయ దౌర్బల్య దానికి 4. ఏమిటది హృదయ దౌర్బల్యం, మొట్టమొదటిది ఏమిటి, ఇచ్చా తుచ్చాసక్తి. వెరీ గుడ్, తుచ్చాసక్తి. తర్వాత కోటి నాతి, తర్వాత మాత్సర్యం, తర్వాత స్వప్రతిష్ట, ఈ నాలుగు. తర్వాత హృదయ దౌర్జబ్యం, తర్వాత మూడోది అసతృష్ణ. అసతృష్ణలో నాలుగు ఉన్నాయి, ఏమిటది? ఐహికేషు, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే వస్తువు కావాలి. రెండోది స్వర్గంలో ఉండేది కావాలి. మూడోది సిద్ధి కావాలి. నాలుగోది, నాలుగు రకాల అపరాధాలు ఉన్నాయి, ఏమిటది? నామపరాధ, జీవపరాధ, సేవాపరాధ, వైష్ణవ. అయిపోయింది. అంటే ఈ 16 మాటలు, ఈ 14 స్టెప్స్, అది గుర్తుపెట్టుకుంటే ఈ సెక్షన్ అయినట్టు. అందుకని లాస్ట్ ఏం చెప్పడంటే అథో, అథో అంటే అందుకని. వై కవయః, చాలా బుద్ధిమంతులు, గొప్పవాళ్ళు, నిత్యం భక్తిం పరమయాముదా. ఒక వర్డ్ చెప్పాడండి. ఏమిటంటే, ఏం చెప్పారంటే గొప్ప భక్తులు, మీరు భక్తి చెయ్యండి అన్నారు. భక్తిం ఎట్ట చేయమని చెప్పారు? ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ అయ్యా, నాకు బుద్ధి లేదు అర్థం చేసుకోవటానికి. ఒక మాటలో చెప్పి ఏం చేయాలో చెప్పన్నారు. ఎవరో అనుకుంటారు ఒక మాటలో అంటే ఉన్నారంటే కవయ అంటే బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతులకి చాలా బుద్ధి కలిగిన వాళ్ళు ఒక సబ్జెక్ట్ని చాలా ఎలాబరేట్గా చక్కగా అందరికీ అర్థమైనా చెప్పచ్చు, దాన్నే ఒక ముక్కలో కూడా చెప్పచ్చు. అటువంటి వాడిని బుద్ధిమంతుడు నాడు. లేకపోతే ఒకే దాన్ని చేసిన వాడిని బుద్ధిమంతుడిని చెప్పలా. ఒకసారి భగవద్గీత ప్రవచనాన్ని నన్ను పిలిచారు. నాకు ఒక గంట సమయం ఇచ్చారు. పొలిటీషియన్స్, వాళ్ళేదో సభ, రాజకీయ నేతల సభ, ఇక్కడికి వెళ్ళాను. వెళితే ఆ డయాస్ మీద, ఆ స్టేజ్ మీద 15 చైర్లు వేస్తున్నాయి. నేను ఇక్కడ కూర్చున్నా, 15 మంది కూర్చున్నారు. 12 నుంచి 12 దాకా ప్రోగ్రాము. నేను 12కి వెళ్ళాను, మొదలుపెట్టారు. ఒక్కొక్కడికి మైక్ ఇచ్చాడు, కొంచెం మాట్లాడండి. వాళ్ళందరూ మాట్లాడగానే 12 అయిపోయింది. ఆయన మైక్ ఎత్తన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడు మొదలబోతుంది, అయినా మనకు సమయం లేదు, కార్యక్రమం టైం అయిపోయింది. ఫలానా ఇస్కాన్ మేర నుంచి ప్రెసిడెంట్ గారు వచ్చారు, కమల్ వస్తున్నారు వచ్చారు. ఇప్పుడు మనం ఏదో చెప్పాము కానీ ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడు బిగినవుతుంది, అయినా మనకు టైం లేదు ప్రెసిడెంట్ గారు, అందుకని మీరు 2 శబ్దాల్లో చెప్పండి అన్నారు. భగవద్గీత గురించి 2 శబ్దాల్లో. నేను మైక్ తీసుకున్నాను. తీసుకొని మా సుచ అని కూర్చున్నా. 2 శబ్దాలు చెప్పండి చెప్పావుగా, అందుకని మా సుచ అని బయట కూర్చున్నా. ఎవరికి ఆయన ఏదో కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇంకొక ఆయన మైకి తీసుకున్నాడు. ప్రభు గారు, మీరు ఇంక రెండు మూడు మాటలు చెప్పొచ్చన్నారు. నేను మైకి తీసుకున్నాను. డోంట్ వరీ, బీ హ్యాపీ అని కూర్చున్నా. మళ్ళీ 2-3 మాటలు చెప్పని చెప్పారుగా, ఇంక రెండు మూడు మాటలు చెప్పాను. తర్వాత ఆయన అన్నాడు, కాదండి అట్ట కాదండి, కొంచెం ఇంకా చెప్పొచ్చు మీరు అన్నారు. నేను మైకి తీసుకొని ఆ ఆడియన్స్లో మొట్టమొదట 500 మంది ఉన్నారు. వీళ్ళ శుద్ధి ఎవరు ఉంటారు? ఈ పొలిటీషియన్ శుద్ధి ఎవరు? అందరు బోరింగ్ అయితే అందరు వెళ్ళిపోయి 50 మంది కూర్చున్నారు. అందరిని అడిగా, మీరు ఎంత మనకు వినాలనుకుంటున్నారు భగవద్గీత గురించి అన్నారు. నేను సారభూతంగా చెప్పా కదా అన్నారు. దాన్ని విస్తారంగా వినాలి అని అనుకున్న ఎంతమంది వినాలనుందంటే అందరు చెయ్యిస్తారు, వినాలన్నారు. ఇప్పుడు స్టేజ్ మీద 15 మంది కూర్చున్నారు, ముందర 50 మంది కూర్చున్నారు. ముందర ఫస్ట్ బిగినింగ్లో 500 మంది ఉన్నారు. అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. వీళ్ళ శుద్ధి ఎవరు ఉంటారు? అందుకని 50 మంది ఉన్నారు. అందరు 50 మంది అన్నారు, వింటాం అన్నారు. భగవద్గీత ప్రవచనం మొదలుపెట్టారు. పెట్టగానే ఏమైందంటే 50 మెల్లిగా పెరుగుతూ 100, 200, 500 అయిపోయింది. గంట గంటన్నర చూసేటప్పటికి ఇక్కడ స్టేజ్ మీద 15 ఉన్నారే, అక్కడ ఒకడే మిగిలాడు. అంటే మీరు అనుకో, చూడండి ఏ పొలిటీషియన్కి ఎంత రుచి ఉంటుందో. జనాలు వినాలనుకుంటున్నారు గీత గురించి. జనాలకి ఎటువంటి పట్టింపు లేదండి. వీళ్ళు ఏం చెబుతారు, వాళ్ళకి బుద్ధి లేదు, కన్సెప్టే లేదు కదా. ఏదో చెబుతున్నారు, నేను అది చేశాను అంటారు. కానీ అందరికీ తెలుసు ఏం చేయలేదండి, ఏం చేయడం కూడా తెలుసు. అయినా ఏదో కూర్చోవాలి కదా, ఎవరో పిలిచారని. యాక్చువల్లీ చెప్పాలంటే ఎంతోమంది వెయిట్ చేస్తున్నారండి. హరికృష్ణ వాళ్ళు రావాలి, మాకు గీత చెప్పాలి. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ సో మెనీ పీపుల్ వెయిటింగ్ ఫర్ అస్. పొలిటీషియన్స్ తప్పితే అందరూ వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తాం. అందుకని ఏంటి ప్రచారం చేయాలి. అందుకే ఈ మాట ఏమిటంటే, సంక్షిప్తంగా కూడా చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి, తర్వాత దాన్ని విస్తారంగా కూడా చెప్పాలి. అందుకని సంగ్ విస్తారంగా చెప్పిన తర్వాత అథో వై కవయ నిత్యం పరమయ ముదా అన్నారు. మీరు భక్తులు ఏ పని చేసినా ఒక నవ్వుతో చిరునవ్వుతో చేయండి, ముదా అంటే చిరునవ్వుతో ఆనందంతో చేయండి.
ఏదో చేయాలి అజయ్దు చెప్పారు కదా,
కాదు ఏది చేసినా సుఖంతో చేయండి. చిన్న పనే అవ్వచ్చు, ఒక చిన్న మాల చేయటమే కావచ్చు, ఆనందం సుఖంతో చేయండి. చీపురితో మందిరం ఊడటమే కావచ్చు, లేకపోతే పండాల ప్రోగ్రాం ఆయోజన చేయటమే కావచ్చు. ఆ టెన్షన్ తీసుకొని చేసుకొని ఆ టెన్షన్లో అది అవుతూ ఇది అవుతూ ఏం అక్కర్లా, ముఖం మీద చిరును పెట్టుకొని ముదా. ఈ చాలా పవర్ఫుల్ మ్యాట్ ఇది వర్డ్. దాని తర్వాత ఇంకా రెండు భావనలు ఉన్నాయి, దాని గురించి ఇప్పుడు చెప్పను. మాధురి కాదమని అప్పుడు వచ్చినప్పుడు చెప్పుకున్న భక్తులను ఠాకూర్ ఆయన హైనాం చింతామణి అవి అది దాని గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ మనకి ఒక ఇన్స్ట్రక్షన్, ఇన్ని శ్లోకాలు చదువుకున్న తర్వాత ఏమిటంటే భక్తిం పరమయ ముదా ముదా వాసుదేవి భగవతి కుర్వంతి ఆత్మప్రసాదనీం. దానివల్ల ఏమిటంటే కుర్వంతి ఆత్మప్రసాదనీం ఆత్మ ప్రసాదనీ, ఈ మనసుకి సంతృష్టి కలిగేది ఆ భక్తి మాత్రమే. అందుకని ఆ భక్తిని చెయ్యండి. ఎట చేయాలి? ఆనందంతో చెయ్యండి. కొంతమంది అడుగుతారు మనం సాధన చేస్తున్న చాలా కష్టాలు వస్తాయి, ఆ ఆన్సర్కి ఏమి లేదు. సాధన భక్తి కూడా ఆనందమైనదే, అందుకని దీన్ని ఆనందంతో చేయండి, సుఖంతో చేయండి అని ఈ మాటతో ఈ ఒక సెక్షన్ కంప్లీట్ చేస్తున్నాం. రేపు మిగతా 23వ శ్లోకం నుంచి లాస్ట్ వర్స్ అంటే 2వ అధ్యాయం కంప్లీట్ చేసేస్తారే, 34వ వర్స్ అంటే కనీసం 12 శ్లోకాలు రేపు కంప్లీట్ చేయడం ట్రై చేద్దాం. ఎందుకంటే ఎన్నో మాటలు దానిలో ఉండే మీకు ఇదివరకే తెలుసు, బ్రహ్మ ఎవరు, విష్ణు ఎవరు, మహేశ్వరు ఎవరు అవన్నీ తెలుసు. దానికోసం కొన్ని ముఖ్యమైన విషయాలు, తెలియని విషయాలు మనం చెప్పుకుందాం. ఈ సెకండ్ చాప్టర్ మనం రేపు పూర్ణావతి చేద్దాం. ఇప్పటి వరకు మనం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్, భక్తి ఎట్లా చేయాలి, ఆనందంతో చేయాలి, సుఖంతో చేయాలి. ఏ సేవ చేసినా, జపం చేసినా, భాగవతం విన్నా, పరమయా ముదా, ఈ ముదా అనే శబ్దాన్ని 2 అక్షరాలతో ఉన్నాయి, ము దా అంతే. దాన్ని సంస్కృతంలో ముదా అంటే జాయ్, జాయ్ఫుల్లీ పర్ఫార్మ్. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ.